Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం April 32, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించి ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. మారాలి మారాలి, ఈ పరిస్థితి మారాలి అని అనుకోవటం అన్ని కాలాల్లోనూ అన్ని తరాల్లోనూ జరిగేదే. ఏ మారాలో, ఎందుకు మారాలో అన్నది కూడా అందరూ తర్కించుకునేదే. మరి ఆ మార్పు ఎలా సాధ్యం, మార్చటం ఎలాగా అన్నదే కీలకం. ఆ కీలకమైన పనికి తిరుగులేని ఆయుధం సంధించిన వాడు కార్ల్ మార్క్స్. మార్పు అవసరత గురించి, అనివార్యత గురించి స్పష్టమైన అవగాహనని, సిద్ధాంతాన్ని, ప్రణాళికను మానవాళికి అందించిన మహనీయుడు ఆయన. కార్ల్ మార్క్స్ పుట్టి ఈ వచ్చే May 5 200 ఏళ్ళు. ద్విశత జయంతి ఉత్సవ వేళ ఆ మానవతావాదిని, మహామేధావిని స్మరించుకుందాం. సహస్రాబ్ది 2000 సంవత్సరంలోకి అడుగుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. ఈ సహస్రాబ్దిలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి ఎవరు అన్నది ప్రశ్న. కార్ల్ మార్క్స్ అన్నది ప్రపంచం చెప్పిన జవాబు. దేశ దేశాలపై అంతగా అత్యంత ప్రభావవంతంగా ప్రసరించి ప్రభంజనం సృష్టించింది మార్క్స్ సిద్ధాంతం. ఇంతవరకు జరిగిన చరిత్రలోంచి, రకరకాల పరిణామాల్లోంచి సారాంశాన్ని గుంజి దానికొక శాస్త్రీయ కార్యకారణ బంధాన్ని నిర్వచించింది. ఈ ప్రపంచం మారక తప్పదని, అది అనివార్యమని గొంతెత్తి చెప్పింది. కొద్ది కాలంలోనే ఆ సిద్ధాంతం ఆచరణలో నిరూపితమైంది. 1917 రష్యాలో కార్మికులు, కర్షకులు ఎర్ర జెండా అండగా కదం తొక్కారు. జార్ల నిరంకుశ పాలన అంతమై ప్రజారాజ్యం ఆవిర్భవించింది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని దేశాలపైన ప్రసరించింది. పెట్టుబడిదారీ విధానానికి భిన్నమైన మార్గం ఉందని చాటి చెప్పింది. మార్క్స్ తాను బతికి ఉన్న కాలంలో ఈ విప్లవాలను చూడలేదు. కానీ ఆయనకు నమ్మకంగా తెలుసు ప్రజారాజ్యాల ఆవిర్భావం తప్పనిసరి అని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనిపించని ఆర్థిక దోపిడీకి, కనిపించే అన్ని రకాల అరాచకాలకు, ఆకలి చావులకు, దారుణ దౌర్జన్యాలకు పెట్టుబడిదారీ వ్యవస్థే కారణం అంటాడు మార్క్స్. ఇలాంటి అస్తవ్యస్త అంతరాల వ్యవస్థ నుంచి విముక్తిని కోరుతోంది ఆయన సిద్ధాంతం. దోపిడీ, పీడన, దారిద్ర్యము లేని సమతారాజ్యం ఆయన ఆకాంక్ష. ప్రపంచ మానవాళి మంచిని కోరుకున్న గొప్ప మానవతావాది కార్ల్ మార్క్స్. అందరిలాగానే బతికే తెలిస్తే ఆయన చదువుకి, విజ్ఞానానికి ఎంతో సౌకర్యవంతమైన పదవులు వచ్చి ఉండేవి. కానీ ఆయన అలాంటివి ఏమీ కోరుకోలేదు. ప్రపంచంలోని అన్నార్తుల బాధను తన బాధగా చేసుకున్నాడు. ఆ బాధలకు కారణం ఏమిటో కనుక్కున్నాడు. దాని నుంచి విముక్తికి మార్గమేంటో వివరించాడు. తన జీవితం మొత్తం ఒక గొప్ప సిద్ధాంతాన్ని నిర్మించడానికి, గొప్ప తాత్విక భూమికను ఏర్పరచడానికి అంకితం చేశాడు. ఆ కృషిలో భాగంగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు అనేకం, చవిచూసిన అవమానాలు సవాలక్ష. అయినా వాటిని ఇంత మాత్రంగా కూడా లెక్క చేయలేదు. అకుంఠిత దీక్షను కొంత కూడా మొక్కవోనీయలేదు. ధీర గంభీరమైన పిలుపునిచ్చాడు. ప్రపంచ కార్మికులారా, ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. ఇది ఎంత గొప్ప పిలుపు! ప్రపంచ చరిత్రకు ఇదొక మూల మలుపు. వర్గ పోరాటాల చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న ఒకే ఒక్క మాటతో తరతరాల యుద్ధాల అంతర్యాన్ని విప్పి చెప్పేశాడు మార్క్స్. మార్క్స్ పడక కుర్చీ మేధావి కాదు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న అన్ని సామాజిక సిద్ధాంతాలను తీవ్రంగా అధ్యయనం చేశాడు. సమకాలీన తత్వవేత్తలతో, ఆలోచనాపరులతో, ఉద్యమకారులతో సుదీర్ఘంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చించాడు. ప్రపంచంలో ఏ మూల పరిణామం జరిగినా దాని వివరాలు తెలుసుకుని చాలా లోతైన విశ్లేషణ చేసేవాడు. 1857 భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంపై ఆయన రాసిన పరిశీలనా వ్యాసాలు అలాంటి విశాల దృష్టికి నిదర్శనం. దేశం ఏదైనా ప్రపంచ ప్రజలంతా ఒక్కటే అన్నది మార్క్స్ అవగాహన. శ్రమను దోచుకుని దాని ఆధారంగా సంపద కూడబెట్టేది ఒక వర్గం. శ్రమనే నమ్ముకుని, అంటే శారీరక లేదా మేధోపరమైన శ్రమను నమ్ముకుని దాన్ని వేతనానికి అమ్ముకుని నష్టపోయేది మరొక వర్గం. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే విభజన ఉంటుంది. తాను శ్రామిక ప్రజల పక్షాన నిలబడ్డాడు. శ్రామికులు ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం కలిగి ఉంటే ఇప్పుడున్న సమస్యలు ఏవి ఉండవని చెప్పాడు. గుబురుగడ్డంతో గంభీరంగా కనిపించే మార్క్స్ నిజానికి హాస్యప్రియుడు, చాలా సరదా మనిషి. పేదరికంపై కూడా జోకులు వేసి నవ్వుకోగలిగిన ధైర్యశాలి. చిన్నప్పటి నుంచి చదువులో మహా చురుకు, గొప్ప ఆలోచనాపరుడు. మార్క్స్ తండ్రి హెన్రిచ్ న్యాయవాది, ప్రాచీన సాహిత్యం, తత్వశాస్త్రం బాగా చదువుకున్నాడు. ప్రగతిశీల భావాలు కలిగి ఉండేవాడు. 1818 మే 5 పుట్టిన మార్క్స్ కి ఆ ఇంటి వాతావరణం చిన్నప్పటి నుంచి బాగా వంటపట్టింది. చదవటం, తార్కికంగా ఆలోచించటం, చర్చించటం అలవాటుగా మారింది. స్కూల్లో తన ఆలోచనలు మిగతా విద్యార్థుల కన్నా భిన్నంగా ఉండేవి. స్కూల్ ఫైనల్లో ఒకసారి వృత్తి ఎంపికలో ఒక యువకుడి భావాలు పేరిట వ్యాసం రాశాడు. వృత్తి ఎంపిక అనేది స్వార్థ చింతన, సొంత లాభంతో ముడిపడి ఉండకూడదని, ప్రజలందరి మేలు కోరి పనిచేయటంలో ఎంతో తృప్తి ఉంటుందని పేర్కొన్నాడు. నూనూగు మీసాల యువకుడిలో పొద్దు పొడుస్తున్న ప్రగతిశీల విశాల భావాలకు అదొక ఆరంభం. 1836 బాన్ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యలో చేరాడు. అక్కడ న్యాయశాస్త్ర పుస్తకాల కన్నా తత్వశాస్త్రమే ఆయన్ని ఎక్కువగా ఆకర్షించింది. ప్రపంచం నడకని, దానిలో ఇమిడి ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవటానికి తత్వవేత్తలతో చర్చలకు ఆ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడింది. తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని పరిపరి విధాలుగా నిర్వచించారు. ఇప్పుడు కావాల్సింది దాన్ని మార్చడం అనే మార్క్స్ అవగాహన కొత్త మార్పుకి నాంది. అదే తర్వాత కాలంలో పెట్టుబడి గ్రంథం ఆవిర్భావానికి, కమ్యూనిస్ట్ ప్రణాళిక ఆవరణకు మూలం. మార్క్స్ చాలా గొప్ప లోతైన తాత్విక, ఆర్థిక, సామాజిక విషయాలను తన వ్యాసాలు, పుస్తకాల నిండా రాశాడు. అయితే ఆయన సహజంగా కవి, సాహిత్య ప్రియుడు కావటం వల్ల వ్యక్తీకరించే భాష హృద్యంగా ఉంటుంది. ఆర్థిక అంశాలను చెప్పే చోట కూడా కవిత్వ భాషా పరిమళం గుబాళిస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు ఆయన కూడా చిన్నపాటి కవే. న్యాయ విద్య చదువుతున్నప్పుడే జెన్నీని ప్రేమించాడు. తన మనసున ముసిరే ప్రతి భావాన్ని అందమైన కవితగా అల్లేవాడు. అలా 3 నోట్ పుస్తకాలు నింపేశాడు. ప్రతి పుస్తకం మొదటి పేజీలో ఒకటే నివేదన, ప్రియమైన జెన్నీ వెస్ట్ ఫాలన్కు అని. జెన్నీకి ఈ ఒత్తైన జుట్టున్న చురుకు చూపుల కుర్రాడంటే ప్రాణానికి మించిన ఇష్టం. జెన్నీ, మార్క్స్ చెల్లెలు సోఫీ మిత్రులు. అలా ఆ ఇంటికి వెళ్ళినప్పుడే జెన్నీకి మార్క్స్ కి పరిచయం. అది ఇష్టంగా, ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. జెన్నీ ధనవంతుల బిడ్డ, కానీ మార్క్స్ లోని విజ్ఞానం, ప్రపంచం పట్ల అతడి దృక్పథం ఆమెను బాగా ఆకర్షించాయి. చదువురీత్యా మార్క్స్ దూరంగా ఉన్నప్పుడు జెన్నీ ఎంతో ఇష్టంగా ఉత్తరాలు రాసేది. నీ ఫోటో నా కళ్ళ ముందు ఎంతో మహాద్భుతంగా, విజేతగా కనిపిస్తుంది. నువ్వు నిరంతరం నా కళ్ళ ముందే ఉండాలని మనసు పరితపిస్తోంది. ఎక్కడికెళ్ళినా నీ ఊహ, ఉనికి నా వెన్నంటే ఉంటాయి. నువ్వు ముందుకు సాగిపో, నేను నీ బాటను చదును చేసి అడ్డంకులన్నింటినీ తొలగించగలిగితే చాలు, జెన్నీ రాసిన ఒక ఉత్తరంలోని మాటలివి. ఇలాంటి సున్నితమైన, ఆహ్లాదకరమైన భావాలు పరిఢవిల్లిన ప్రేమకై ప్రేమైక మనసులు ఆ ఇద్దరివి. ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోవటానికి 7 సమయం పట్టింది. సమాజం మార్పు కోరుకునే మార్క్స్ భావాలు పాలకులకు నచ్చలేదు. కార్మికులు, కర్షకులు ఏకం కావాలనే పిలుపులు, రాతలు వాళ్లకు నిద్రపట్టనీయలేదు. అధికారం చేతిలో ఉన్నవాడు అప్పుడేం చేస్తాడు? మార్క్స్ రచనలపై నిషేధం. దేశం నుంచి బహిష్కరణ, ద్వీపాంతరవాసం, ప్రపంచం అంతటా తన వాళ్ళు ఉన్నారని నమ్మే మార్క్స్ కి ఈ శిక్ష ఒక లెక్క. ఎక్కడికి వెళ్ళినా తన పని మానలేదు. విస్తారంగా చదవటం, విస్తృతంగా రాయటం, ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతానికి మరింత పదును పెట్టడం, పాలకులు విధించే ప్రతి నిషేధాన్ని, నిర్బంధాన్ని తన అధ్యయనానికి ఒక పాఠంగా చేసుకోవటం. ఈ క్రమంలో మార్క్స్ కుటుంబం అనేక కష్టాలు పడింది. కష్టం అంటే ఏంటో తెలియని జెన్నీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పసిబిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితి, ఇంటి అద్దె కట్టకపోతే యజమాని చీత్కారాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి, ఏ అర్ధరాత్రో పోలీసులు ఇంటిపై దాడి చేసే దుశ్చర్యలు, బెదిరింపులు, ఇలా ఎన్నో. అయినా ఆమె ధైర్యం సడలలేదు, ప్రేమ తగ్గలేదు. ఆమెకు తెలుసు మార్క్స్ అంటే మామూలు మనిషి కాదు, మహామనిషి. ఈ ప్రపంచాన్ని మార్చడానికి అక్షర శస్త్రాలను సిద్ధం చేస్తున్న తపస్వి అని. జీవితాంతం ఆ నమ్మకానికి కట్టుబడే ఉంది. మార్క్స్ రచనలను ఆమె ప్రచురణకు వీలుగా తిరిగి రాసేది, పత్రికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది, ప్రచురణకర్తలతో మాట్లాడేది. మార్క్స్ రచనా సమయం వృధా కాకుండా అన్ని పనులు తాను చక్కబెట్టేది. అందుకే వారిది ఆదర్శ దాంపత్యం. జెన్నీ రాసిన ఓ లేఖ వారి హృదయ బంధాన్ని చాటి చెబుతుంది. చిన్న చిన్న కష్టాలు నన్ను లొంగదీశాయని అనుకోవద్దు. ఈ పోరాటం ఒంటరిది కాదని నాకు బాగా తెలుసు. నా ప్రియమైన మార్క్స్ నా దగ్గర ఉన్నంత వరకు నేను అత్యంత అదృష్టవంతురాలని అని ఆ ఉత్తరంలో పేర్కొంది. మార్క్స్ గొప్ప స్నేహశీలి. ఫెడరిక్ ఏంగిల్స్ తో ఆయన స్నేహం చాలా గొప్పది. అది విశ్వమానవ కళ్యాణానికి దోహదపడ్డ మైత్రి. మార్క్స్ లోని మేధావిని, సిద్ధాంత పటిమను గుర్తించి ఆయన అడుగడుగునా సహాయపడ్డాడు ఏంగిల్స్. ఇద్దరు గొప్ప ఆలోచన పరులే. ఇద్దరిది ఒకే లక్ష్యం, అది ఈ సమాజాన్ని మార్చే ఆయుధాన్ని ఆవిష్కరించడం. ఇద్దరు అనేక విషయాలపై తర్జన భర్జనలు, చర్చోపచర్చలు జరిపేవారు. ఇద్దరు ఒక అవగాహనకు వచ్చాకే దాన్ని నిర్ధారించేవారు. కొన్ని వందల వేల ఉత్తరాలు రాసుకున్నారు ఇద్దరు. అన్ని రాజకీయ, తాత్విక, సామాజిక అంశాలే. ఇద్దరు గొప్ప అధ్యయన పరులు, గొప్ప తార్కిక వాదులు. ఏకోన్ముఖమైన తమ లక్ష్యం దిశగా నడవటానికి 1850 దశకంలో ఇద్దరు ఒక పని విభజన చేసుకున్నారు. అదేమిటంటే ఒక్కొక్కరు ఒక్కో విషయం మీద కేంద్రీకరించి అధ్యయనం చేయాలి, తర్వాత పరస్పరం చర్చించుకుని అవగాహన పెంచుకోవాలి. రాజకీయ అర్థశాస్త్రం, ప్రపంచ చరిత్ర, ఐరోపా దేశాల విదేశాంగ విధానంపై అధ్యయనం మార్క్స్ పని. మిలిటరీ శాస్త్రం, భాషా శాస్త్రం, జీవ శాస్త్రాలపై అధ్యయనం ఏంగిల్స్ బాధ్యత. ఒకరు రాసింది ఒకరు చదవాలి, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రావాలి. అప్పుడే ఆ వ్యాసం ప్రచురణ, బయట చర్చ, ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్ప గొప్ప వాళ్ళ వ్యక్తిగత స్నేహాలు ఎన్నైనా ఉండొచ్చుకోక, కానీ ప్రపంచానికి మేలు చేసిన గొప్ప స్నేహం మార్క్స్ ఏంగిల్స్దే. మార్క్స్ తన పిల్లలకు జెన్నీకి రాసిన ఉత్తరాల నిండా గొప్ప ప్రేమ, ఆర్ద్రత పరుచుకుని ఉంటాయి. అమ్మా నాన్నల పట్ల ఆ పిల్లలకు కూడా అంతే ప్రేమ. ఇద్దరు కుమార్తెలు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. అల్లుళ్ళు కూడా ఉద్యమ నాయకులే. తమది విశ్వమంత కుటుంబం అనే భావనతో ఉండేవారు. దీర్ఘకాలం అనేక ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొన్న జెన్నీని, మార్క్స్ ని అనారోగ్యం ఆవహించింది. క్యాపిటల్ గ్రంథ రచనకు మార్క్స్ అహర్నిశలు శ్రమించాడు. అనారోగ్యంతో మంచం పట్టిన రచనను విడిచిపెట్టలేదు. జెన్నీ లివర్ క్యాన్సర్ బారిన పడింది. తీవ్రమైన నొప్పిని పంటి దిగువన అణిచిపెట్టేది. ఆమె ఆఖరి రోజుల్లో మార్క్స్ మంచం దగ్గరే ఉండేవాడు. ఆ రోజుల్లోనే క్యాపిటల్ 3 ముద్రణ పొందింది. జెన్నీ 1881 December 2 తుదిశ్వాస విడిచింది. అది మార్క్స్ కి కోలుకోలేని దెబ్బ. జెన్నీ చనిపోయినప్పుడే మార్క్స్ కూడా చనిపోయాడు అని వ్యాఖ్యానించాడు ఆయన ప్రియమిత్రులు ఏంగిల్స్. జెన్నీ మార్క్స్ ల గాఢానుబంధానికి ఆ వ్యాఖ్యే ఒక నిదర్శనం. ఆ కొద్ది కాలంలోనే పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. ఈ విషాదాలన్నీ ఆయన్ని తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. అయితే మాటల్లో, చర్చల్లో తనకు ఇష్టమైన తత్వ ఆర్థిక శాస్త్రాల గురించి చర్చిస్తూనే ఉండేవాడు. పిల్లలకు తమాషా ప్రశ్నలు వేసి అలరించేవాడు. ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో కణితి, గొంతు మంట వంటి సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి. మిత్రులు, చిన్న కుమార్తె, కుటుంబ శ్రేయోభిలాషి, లెన్షన్, పరిచర్యలు చేసేవారు. 1883 March 14 ఏంగిల్స్ రోజులాగానే పలకరించడానికి వచ్చాడు. మార్క్స్ గదిలోకి వెళ్ళాడు. ఆయన ప్రియమిత్రుడు, లోక బాంధవుడు అప్పటికే తుదిశ్వాస విడిచాడు. ప్రపంచ కార్మికులు, శ్రామికులు దుఃఖిల్లారు. అంత దుఃఖంలోనూ ఒక ప్రతిన పూనారు. మార్క్స్ మహనీయుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. ఆయన అందించిన సిద్ధాంతం ప్రపంచానికి వెలుగుబావుట, దాన్ని అందుకుని ముందుకు సాగుతాం. కార్మిక కర్షక రాజ్యాన్ని సాధిస్తాం, అదే ఆయనకు నివాళి అని. నిజమే కదా, మార్క్స్కి మరణం లేదు. ఆయన శ్రామికుడి చెమట చుక్కలోని సౌందర్యం, కార్మికుడి పిడికిల్లోని చైతన్యం, గొంతెత్తే ప్రశ్నలోని నినాదం నేటి ఆచరణకు ఆయువు పాటు, రేపటి నిర్మాణానికి సైద్ధాంతిక తొలి మెట్టు. జెన్నీ మార్క్స్ల ఇల్లు స్నేహితులకు గొప్ప మజిలి, మంచి ఆతిథ్యానికి మారుపేరు. ఎంతో మంది వస్తూ వెళుతూ ఉండేవారు. ఒకసారి విల్హెల్మ్ అనే మిత్రుడు మార్క్స్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో మార్క్స్ చేస్తున్న పని ఏమిటంటే తన మనవణ్ణి వీపు మీద ఎక్కించుకుని ఎద్దుల నడవడం. ఆ చిన్నోడేమో బండివాడిలా తాత మీద ఎక్కి స్వారీ చేయటం. వాడు ఊరికే కూర్చుని మజా చేయటం లేదు, విజృంభించి అరుస్తున్నాడు. తాతకు చాలా భాషలు తెలుసు కదా, అందుకని ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్ భాషల్లో అరుస్తూ అదిలిస్తున్నాడు. గోన్ ఫాస్ట్ లైట్ హుర్రా అంటూ కదం తొక్కిస్తున్నాడు. మార్క్స్ తన చేతులు మోకాళ్ళ మీద నడుస్తూ గదంతా తిప్పుతున్నాడు. విల్హెల్మ్ ఎంగెల్స్ తెగ నవ్వుకున్నారు. తర్వాత ఆ మనవడితో జాగ్రత్తగా సంప్రదింపులు జరిపి తాతకు విముక్తి కలిగించారట. ప్రియమైన మీతో కార్యక్రమాలు తీసుకుందాం ఒక చిన్న విరామం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టే ట్యూన్ టు చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. జైల్లో ఖైదీలు కుర్చీలు తయారు చేయడం, ఫర్నిచర్ చేయడం ఇలాంటివి వినే ఉంటాం కదా, కానీ లెదర్ చెప్పుల్ని తయారు చేయడం అనే మాట అరుదు. అయితే పూణేలోని అరగ్వధ జైల్లో అది చూడొచ్చు. గతేడాది నుంచి లెదర్ చెప్పులను తయారు చేసే పనిలో ఉన్నారు అక్కడ ఖైదీలు. ఈ చెప్పులు ఇన్మెంట్ బ్రాండ్ పేరుతో మార్కెట్ అవుతాయి. వీటిని ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీ టిగర్స్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర జైలు విభాగం వారితో కలిసి పనిచేస్తుంది. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి తప్పు చేయకుండా జీవనోపాధి పొందడం కోసం ఈ పనులు నేర్పిస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. చెప్పులు తయారు చేసేందుకు పూణేలోని అరగ్వధ జైలు ముందుగానే ఒక వర్క్ షాప్ సిద్ధం చేసింది. మొదట్లో 10 మంది ఖైదీల్ని ఈ పని కోసం పెట్టింది. ఖైదీలు తయారు చేసిన చెప్పులు మంచి క్వాలిటీతో ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కి పంపిస్తాం. ఈ విధంగానైనా వారు ఏదో ఒక పని చేయడానికి అలవాటు పడతారు. దాంతో వారికి ఒక జీవనోపాధి దొరుకుతుంది. చెప్పులు చేయడం ముందు నుంచే వచ్చిన వారికి పూర్తిగా వచ్చేలా క్వాలిటీగా తయారు చేసేలా శిక్షణ ఇప్పిస్తున్నామని ఇన్మెంట్ ఫౌండర్ దివేజా అన్నారు. చెప్పులు తయారు చేయడానికి కావాల్సిన సామగ్రి అంతా టిగర్స్ కంపెనీ ఇస్తుంది. వారు అన్ని యంత్రాలని జైల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందిస్తారు. మొదట్లో ఖైదీలు చెప్పుల పై భాగాన్ని మాత్రమే తయారు చేసేలా శిక్షణ ఇచ్చారు. వాటిని టిగర్స్ కంపెనీ ఇతర ఫుట్వేర్ బ్రాండెడ్ ఎక్స్పర్ట్స్ తో తయారు చేయించేది. 6 నెలల శిక్షణ తర్వాత ఖైదీలే నేరుగా మంచి చెప్పుల్ని తయారు చేయగలరు అని కంపెనీ వారికి అర్థమైంది. ప్రస్తుతం ఖైదీలు మొత్తం చెప్పుల్ని తయారు చేసి ఇన్మెంట్ వెబ్సైట్ లో అమ్ముతున్నారు. టిగర్స్ కంపెనీ సోషల్ మీడియాలో వీటిపై ప్రచారం చేస్తుంది. చెప్పుల తయారీ చేసే ఖైదీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు సుమారు 60 మంది ఈ పని చేస్తున్నారు. అది 18 నుంచి 65 సంవత్సరాల వారే. కొత్త ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు. ఇన్మెంట్ బ్రాండ్ చెప్పుల జత 2,500 రూపాయలు ఉంటుంది. కంపెనీ వారు ఖైదీలకి రోజుకి 200 రూపాయల చెప్పును చెల్లిస్తారు. కానీ జైలు అడ్మినిస్ట్రేషన్ రూల్స్ కారణంగా జైల్లోని ఖైదీలకు వారి పనికి తగ్గ వేతనంగా రోజుకి 55 రూపాయలకు మించి ఇవ్వకూడదు. అందుకే మిగిలిన డబ్బుల్ని ఖైదీల కోసం ఖర్చు చేస్తున్నారు. మొదట్లో యూనిఫామ్ తయారు చేసేవారు. కానీ 3 ఏళ్ల నుంచి అరగ్వధ జైల్లోని ఖైదీలకు ప్రభుత్వమే యూనిఫామ్ ఇవ్వడం ప్రారంభించింది. దాంతో యూనిఫామ్ తయారు చేసే పని ఆగిపోయింది. అరగ్వధ జైల్లో చెప్పుల తయారీకి ఆర్డర్ ఇచ్చిన కంపెనీ మొదట తమిళనాడులోని ఖైదీలతో పనిచేసింది. మొదటి నుంచే ఈ జైల్లోని కార్పెంటర్, ఫార్మింగ్, బేకరీ, చేనేత పనులు చేశారు. ఈ ఉత్పత్తులని జైల్ డిపార్ట్మెంట్ స్టోర్ నుంచి వెళ్లేవి. బ్రాండెడ్ కంపెనీకి చెందిన చెప్పుల్ని తయారు చేయడం ఇదే మొదటిసారి అని. దీంతో ఖైదీలు ఎంతో ఆసక్తితో చేయడమే కాకుండా వారి జీవనోపాధికి ఉపకరిస్తుంది అని కూడా డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్టర్ అంటున్నారు. తర్వాత బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు కదండి. దాదాపు 5 శతాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడు ఆయన. దేశ విదేశాల్లోని తెలుగు వాళ్ళందరికీ గీతల్ని, రాతల్ని ప్రేమించే వారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారుడిగా, కార్టూనిస్ట్ గా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలుచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు బాలి. అసలు పేరు మేడిశెట్టి శంకర్రావు, కానీ బాలిగానే అందరికీ తెలుసు. విద్యార్థి దశలోనే 1958 నాటి ఆంధ్రపత్రికలో, వారపత్రికలో ఉగుసుపోక అనే శీర్షికతో వేసింది తొలి చిత్రమైన 1970 నుంచే విస్తారంగా చిత్రాలు గీస్తున్నారు. అమ్మ అన్నపూర్ణమ్మ అందంగా తీర్చిదిద్దే ముగ్గుల్ని చూసి చిత్రకళా సాధనకు ఉపక్రమించిన బాలి ఏ గురువు దగ్గర శిక్షణ పొందకుండానే స్వయం కృషితో ఎదిగారు. నిస్సందేహంగా బాపు బొమ్మల తర్వాత అంత ఒద్దికగా అందంగా కనిపించే బొమ్మల గురించి ఆరా తీస్తే మాత్రం బాలి బొమ్మలే గుర్తొస్తాయి. మరో తెలుగింటి అందమైన బాలి బొమ్మ జీవనయానం తెలుసుకుంటే గనక బాలి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి. అమ్మ అన్నపూర్ణమ్మ, నాన్న లక్ష్మణరావు అప్పటి బ్రిటిష్ పాలనలో ఆర్మీలో సుబేదార్గా ఉండేవారు తండ్రి. ఆయనకు చిత్రకళ మీద ఆసక్తి ఉండేది. ఉద్యోగరీత్యా ఆయన సింగపూర్, ఇటలీ, మలయా తదితర దేశాలు తిరిగేవారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో చిన్న పిల్లలైన వీళ్ళకి వాళ్ళి తల్లిగారే ధైర్యం చెప్పేవారు. ఆయన అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు. వీరందరూ కలిసి పిల్లలు ఊటీ వెళ్ళినట్టు జ్ఞాపకం కూడా అంటారు బాలి. ఆ తర్వాత ఆయనకి వీళ్ళకి దూరం ఏర్పడింది. అది ఎలాగంటే భౌతికంగా. దాంతో వీరి తల్లిగారు వీరు అనకాపల్లిలోని మామయ్య ఇంటికి చేరారు. అక్కడే బాలి చదువు మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే తండ్రి గారు బతుకున్నంత కాలం తనకి ఆయన ఆర్టిస్టు అని తెలియదు బాలికి. ఆయన చనిపోయిన తర్వాత బ్రిటిష్ అధికారులు ఆయనకు సంబంధించిన పెట్టెల్ని వీరికి పంపించారు. అప్పటికే పుట్టడి దుఃఖంతో ఉన్న వారి తల్లి వాటిని తెరవనేలేదు. అక్కడికి 12 ఏళ్ల తర్వాత వాటిని తెరిచి చూస్తే డబ్బు ఇతర వస్తువులతో పాటు బొమ్మలేయడానికి ఉపయోగించే చైనా రంగుల కేకులు, కుంచెలు, ఆయన చిత్రించిన ప్రకృతి దృశ్యాల బొమ్మలు కనిపించాయి. ఈ ల్యాండ్స్కేప్లు బాలీలో చిత్రకారుడికి బీజం వేశాయి అనుకుంటారు. అమ్మ అన్నపూర్ణమ్మ ఏ పని చేసినా కళాత్మకత కనిపించేది. ఎంతో అందమైన ముగ్గుల్ని, తన తల్లి తీర్చిదిద్దడాన్ని చిన్నప్పటి నుంచే మక్కువతో చూసేవాడు బాలి. నేల మీద పూల గీతలు పరిచినట్లుండే ఆ ముగ్గుల్ని చూశాక బహుశా తనలో చిత్రకళకు అలా ప్రేరణ కలిగింది అనుకుంటారు. స్కూల్లో కూడా డ్రాయింగ్ క్లాసులు ఉండేవి. మిగిలిన సబ్జెక్టుల కన్నా డ్రాయింగ్ క్లాసులు అంటే ఇష్టంగా ఉండేది. బాలి వేసిన బొమ్మల్ని వారి టీచర్లు అంతగా మెచ్చుకోకపోయినా అమ్మ మాత్రం వాటిలో లోపాలని సరిదిద్దుతూ మురిపెంగా చూసుకునేవి. వారి తల్లి పడుకున్నప్పుడు వెనక నుంచి చూసి ఆ అభంగిమనే చిత్రంగా గీశాడు. ఇప్పటికీ మహిళల చిత్రాలు గీసేటప్పుడు తనకి తెలియకుండానే అమ్మ గుర్తొచ్చి ఆ ప్రభావం చిత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. చదువుతో పాటు చిత్రకళాభ్యాసం చేస్తూనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు బాలి. ఇక కుటుంబ పోషణకు ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. ఆ సమయంలో చిత్రకళా సాధనని కొంచెం పక్కన పెట్టారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి పబ్లిక్ వర్క్స్ విభాగంలో క్లర్క్ ఉద్యోగంలో చేరారు. అయితే బొమ్మలు గీయడం ప్రాక్టీస్ మళ్ళీ ఎక్కువైంది. పత్రికల్లోనూ తాను గీసిన చిత్రాలు వస్తుండే. 1970లో అనుకుంటా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక పిల్లల నవల రాసి దానికి బొమ్మలు కూడా నేనే గీసి పంపించాను. అప్పటి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ దాన్ని పత్రికలో సీరియల్ గా ప్రచురించడమే కాకుండా తనను కలవాల్సిందిగా కబురు పెట్టాడు. అక్కడ కెరీర్ బాగుంటుంది అని భావించి ప్రభుత్వోద్యోగాన్ని వదిలేశాను అని గుర్తు చేసుకుంటారు బాలి. ఆంధ్రజ్యోతి వారపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికల్లో రకరకాల కథలు, బాలి చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. అయితే వృత్తిలో మాత్రం స్థిరపడలేదు. ఈలోగా రామోజీరావు ఈనాడు పత్రిక ప్రారంభించడం, అందులో బాలిని స్టాఫ్ ఆర్టిస్టు, కార్టూనిస్ట్ గా ఉద్యోగంలోకి తీసుకోవడం, అంతకుముందు తను ఏబీకే ప్రసాద్ రాసిన ఫోర్చుమెన్ జీవితం పుస్తకానికి బొమ్మలు గీశారు. ఈనాడు తొలి ఎడిటర్ ఏబీకే ప్రసాద్ కావడం వల్ల అలా ఈనాడులో అడుగు పెట్టారు. విశాఖపట్నంలోనే పత్రిక ప్రారంభమైంది కాబట్టి అక్కడే ఉండేవారు. తర్వాత హైదరాబాద్ ఆఫీస్ కు వెళ్లారు. ఈనాడు నుంచి 7.5లోనే బయటకు వచ్చేసారు. వెంటనే ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా అప్పటి ప్రధాన సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు తీసుకున్నారు. అలా ఆ సంస్థలో 12 ఏళ్లు పనిచేశారు. బాలి అసలు పేరు మేడిశెట్టి శంకర్రావు అని చెప్పుకున్నాను కదా, అందువల్ల బొమ్మలు గీసే మొదట్లో దిగువన శంకర్, శంకర్రావు అని సంతకం పెట్టేవారు. అయితే అప్పటికే బొమ్మలు గీస్తున్న శంకర్లు ఇద్దరున్నారు. దాంతో పురాణ సుబ్రహ్మణ్య శర్మ తనకి సరికొత్తగా బాలి అని నామకరణం చేశారు. తనకు కూడా అది వినూత్నంగా, వైవిధ్యంగా అనిపించింది. అప్పటి నుంచి తన చిత్రాలకు బాలి అనే పేరే స్థిరపడిపోయింది. ఇప్పటికీ తన అసలు పేరు కన్నా ఈ పేరే తనని ఎక్కువ ప్రాచుర్యంలో ఉంచుతోంది. కార్టూనిస్ట్ ని ఏ అంశంపై గీయాలో ముందుగా అవగాహన చేసుకుంటారు. కార్టూన్ ని నిజానికి బొమ్మ గీయడం, అందులో యాక్షన్ తనకేం కొత్త కాదు. దానిలో ఫన్ పేల్చడంలోనే కష్టమంతా ఉంటుంది. కార్టూన్ లో రాసిన మాటలు చక్కగా అందరూ చదివి ఆహ్లాదంగా నవ్వుకునేలా ఉండాలి. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోవాలి. అలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని కార్టూన్లు పుంఖాను పుంఖాలుగా వేశారు. వాటిలో పోయినవి పోగా ఇప్పటికే 6-7 కార్టూన్ సంపుటాలు వచ్చాయి. చాలా మంది చెబుతూ ఉంటారు చిత్రంలో స్ట్రోక్ చూడగానే ఇది బాలి బొమ్మ అని తెలిసిపోతుంది అని. అది నిజమే. పదే పదే బొమ్మలు గీస్తుండడం వల్ల కొన్ని కొన్ని యాంగిల్స్ ఎక్కువగా తన బొమ్మల్లోనే కనిపిస్తాయి. అదే బొరబడి అలా కొనసాగి తన బొమ్మలకు ఒక ప్రత్యేక శైలిని తీసుకొచ్చింది. అది ఎప్పుడంటే బాలి బొమ్మల్ని బాపు మెచ్చుకున్న సందర్భం కూడా ఒకటి ఉంది. వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు బాలి పుస్తకాన్ని బాలి కార్టూన్ పేరుతో అచ్చేశారు. దాన్ని హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో బాపు చేత ఆవిష్కరింపజేశారు. ఆయన ఆ పుస్తకాన్ని అలవోకగా అటు ఇటు తిరిగేస్తుంటే బాలి దాన్ని కొంచెం ఓపిగ్గా ఒకసారి చూడండి సార్ అన్నారట. దానికి ఆయన, బాలి మీకు తెలియకపోవచ్చు నేను మీ బొమ్మల అభిమానిని. ఇదే కాదు, కడపరెడ్డి గారి కాళిదాస శృంగార తిలకం పుస్తకానికి మీరేసిన బొమ్మలు అద్భుతం అన్నారట. తన సీనియర్ చిత్రకారులు బాపు అందించిన కాంప్లిమెంట్ కి మించింది ఇంకేముంటుంది అనిపించిందిట బాలికి. చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది చిత్రకారుల చిత్రాలను పరిశీలిస్తున్నారు బాలి. అయితే తనకు గురువులు అంటూ ఎవరూ లేరు. తన మీద ఎవరి ప్రభావమూ లేదు. తన ఎవరిని అనుకరించరు. తెలుగులో బాపు దగ్గర నుంచి తమిళ, బెంగాలీ ఆర్టిస్టుల బొమ్మలు అన్నింటినీ గమనించేవారు. ఇటు ఇండియన్, అటు ఫారెన్ ఆర్టిస్టుల్లో ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. తన వరకు తనైతే ఒక సంఘటనని తీసుకోవడం, దాన్ని చిత్రంగా మలుచుకోవడం, తన అనుభవం మీదే ప్రాక్టీస్ చేశారు. అప్పటికప్పుడు కొన్ని వివరాలు విశేషాలు వెంటనే తట్టవు గనుక వాటికి సంబంధించిన ఫొటోస్ ని భద్రపరచుకుని ప్రాక్టీస్ లో ఉపయోగిస్తారు. తన ప్రధాన వృత్తి ఇదే కాబట్టి ప్రోత్సాహం ఎక్కువగానే ఉండేది. చిత్రకళలో కాకుండా మిగిలిన ఎన్నో విషయాల్లో తన భార్య ధనలక్ష్మి సహకరించేవారు. తను ప్రభుత్వోద్యోగం వదిలి పత్రికల్లోకి వెళ్తున్నాను అంటే ఏమాత్రం వెనక్కి లాక్కుండా, భవిష్యత్తు గురించి భయపెట్టకుండా తనకు ఎంతో అండగా నిలిచింది. ఆమె తనకు దూరం కావడం తేరుకోలేని విషాదమే అంటారు బాలి. వారికిద్దరు పిల్లలు, అమ్మాయి వైశాలి, అబ్బాయి గోకుల్. వారిద్దరికి బొమ్మలంటే ఎంతో ఆసక్తి. చిన్న వయసులో వాళ్ళు బొమ్మలు గీసి పోటీల్లో బహుమతులు సాధించేవారు. తర్వాత చదువులో మునిగారు. ఇద్దరు ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. అమ్మాయి పిల్లలు కార్టూన్ స్ట్రిప్స్ గీయడం కూడా జరిగింది చరణి చందుల పేర్లతో. ఇది ఆంధ్రప్రభ వీక్లీ చిన్నారిలో 4 ఏళ్లు నడిచింది. వేలాది మందిని అలరించాయి. బాలి బొమ్మల ప్రదర్శనలు చాలా జరిగాయి. అందుకున్న ప్రశంసలు, సన్మానాలు, అవార్డులు చాలానే ఉన్నాయి. గుంటూరు కళాపీఠం చిత్రకళా సామ్రాట్ అనే పేరు తెచ్చింది. కొన్నేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని అందించింది. న్యూజిలాండ్ బైబిల్ సొసైటీ తన బొమ్మలకు ప్రత్యేక ప్రశంసలు అందించింది. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ లో పర్యావరణంపై తన బొమ్మల పుస్తకాన్ని ముద్రించి ఆవిష్కరించారు. ఇలా ఎన్నో ఉన్నాయి. పిల్లలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడంతా విశ్రాంతి అంటే బొమ్మలు గీస్తుండడమే తనకు విశ్రాంతి. హాయిగా వంట చేసుకోవడం, బొమ్మలు వేసుకోవడం, ఈ బొమ్మ ఎలా గీస్తే బాగుంటుందా, మరోలా గీస్తే ఎలా ఉంటుంది, కొత్తగా ఇంకెలా గీస్తే బాగుంటాయా అనే ఆలోచనలు, ప్రయోగాలు, అలా జీవితం సాగిపోతుంది అంటారు ఆయన. రోజు సాయంత్రం విశాఖ సాగర్ తీరానికి తనుండే ఎంబీపీ కాలనీ నుంచి వెళ్తారు. టీవీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సినిమాలు చూసి 3 దశాబ్దాలకు పైగానే అవుతుంటారు. రాత్రి వేళల్లో కథల పుస్తకాలు చదవడం తనకి నచ్చిన పనులు. తను 35 వరకు కథలు కూడా రాశారు. తను గీసిన బొమ్మలతోనే వాటిని ఒక సంపుటంగా తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు బాలి. బాలి విషయంలో ప్రవృత్తే వృత్తిగా మారడంలో నిరంతరం చిత్రకళా సాధనలోనే ఉండేవారు. బ్రష్ గీతలు, క్రోక్వెల్ గీతలు, క్యారికేచర్, కార్టూనింగ్, యానిమేషన్, ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రాక్టీస్ చేశారు. కొన్ని దశాబ్దాల పాటు పత్రికల్లో కథలకు, సీరియల్స్ కి, వివిధ పుస్తకాలకి, పత్రికలకు ముఖ చిత్రాలుగా అసంఖ్యాకంగా బొమ్మలు గీశారు. ఇప్పటికీ గీస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. గీసే బొమ్మల్లో మార్పులతో కొత్తదనం కనిపిస్తూ ఉండాలి అంటారు బాలి. ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Malia IP, Lucia DP, Golden Movie Classics, Sensational Topics, Burning Issues, Crazy Politics, Movie Gossips, Silly Logics, Thrilling Facts, Family Relations. Ila kaadedi ee RJ Venalaki anarham. Anduke nenu vinnavi, chadivinavi, naa tarasapadinavi రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్డ్ టు చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాల, కప్పులో తాగాల అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టే ట్యూన్ టు చిత్రం భళారే విచిత్రం. మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భారతితో. ఎండల వేడితో పాటు కడుపులో మంటతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉంటారు. కారణాలు ఏవైనా కడుపులో మంట ఉంటే ఏ పని చేయలేం కదండి. ఈ మంట తగ్గేందుకు ఏవేవో టాబ్లెట్స్ మింగేయడం చాలా కామన్ అందరికీ కూడా. కానీ ఇంట్లోనే మంచి చిట్కాలు పాటించగలిగితే వెంటనే ఉపశమనం ఉంటుంది. కీరదోశ, మామూలు దోశ రెండూ కూడా మనకి మేలు చేస్తాయి. కడుపులో మంటగా ఉన్నప్పుడు దోసకాయ రసాన్ని తాగితే ఆ మంట తగ్గుతుంది. దోసకాయకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంటుంది. దోసకాయని తొక్కతో తినడం మంచిదే. అయితే ప్రస్తుతం ఏ కూరగాయలను పండించేందుకైనా రసాయన ఎరువులు వాడుతున్నారు కనుక సహజ సిద్ధమైన కాయలను మాత్రమే తొక్కతో తినాలి. దోస తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కలో ఉంది. అయితే దోసకాయను ఊరగాయలు తినకూడదు. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గుని నియంత్రిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా చిట్లకుండా ఉంచుతాయి. కళ్ళ కింద నల్లటి చారల్ని కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలు పెట్టుకుంటే చక్కటి ఫలితం ఇస్తాయి. శిరోజాల ఎదుగుదలకు కూడా కీరదోస ఎంతో మంచిది. అండ్ మళ్ళీ సెలవుల గురించి మాట్లాడుకుంటే కనుక సెలవుల్లో ఆటపాటలతో పాటు కొంత సమయం పనులు నేర్చుకోవడానికి కేటాయించాలి పిల్లలు. మరి మేము చిన్న పిల్లలం కదా, మేమేం పనులు చేస్తాం అని అంతే కనుక నిజమే, మీరు పిల్లలే కాదనడం లేదు. కానీ నేను చెప్పే పనులు పెద్ద పెద్దవేమీ కావు. మీరు సరదాగా ఆడుతూ పాడుతూ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సైకిల్ని శుభ్రపరచుకోవడం కిరసనాయలతో కానీ కొబ్బరి నూనెతో కానీ రిమ్ములు మీరే స్వయంగా తుడుచుకొని చూడండి. అప్పుడు మీరు పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేరు. ప్రస్తుతం సమాజంలో అమ్మా నాన్నలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పాపం వారికి అసలు తీరికే ఉండడం లేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సాక్స్లు తుక్కోవడం, క్యారేజ్ బాక్స్ కడుక్కోవడం నేర్చుకుంటే అమ్మా నాన్నలకి కొంత పన్ను అయినా తగ్గించిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా అమ్మకి, ముఖ్యంగా డబ్బు విలువ తెలుసుకోండి. నిన్న ఒక షాప్ దగ్గర ఒక అమ్మాయి 500 రూపాయల నోట్ ఇచ్చి 30 రూపాయలకి ఏదో వస్తువు కొనింది. షాప్ అతను తిరిగి 470 రూపాయలు ఇచ్చాడు. కానీ అమ్మాయి డబ్బులు సరిగా ఇచ్చాడా లేదా అనేది చూడలేదు. షాప్ అతను లెక్క సరిపోయిందా అని అడిగితే సరిపోతాయిలే అంకుల్ అంది. అంటే డబ్బు విలువ అసలు తెలియదు అన్నమాట. అదే 500 రూపాయలు సంపాదించడానికి వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో కదా. ఇప్పటి పిల్లలు ఎక్కువ మంది బాధ్యత లేకుండా ఉంటున్నారు. కానీ మీరు అలా కాకూడదు. మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా చేతోడు బాదుడుగా ఉంటూ రేపటి తరానికి మీరే ఆదర్శం కావాలి. కాలం చాలానే మార్పులు తెస్తుంది. దానికి వయసుతో పనిలేదు. టీనేజ్ నుంచి డిగ్రీలు పూర్తయ్యే వరకు కాసిన్ని ఎక్కువ మార్పులనే తీసుకొస్తుంది. మనకి కొత్త కొత్త దారుల్ని పరిచయం చేస్తుంది. అలా వచ్చిన మార్పులే అంతకంతకు రాటు తేల్చి రేపటి ఒడిదుడుకుల్లోనూ మనల్ని నిలబడేలా చేస్తాయి. కొంతకాలంగా ఈ లెక్కలన్నీ మారిపోయాయి. టీనేజ్ మొదలయ్యి అవ్వకముందే ముందు నుంచే మార్కులు ర్యాంకుల గోల మొదలైపోయింది. ఒకటి ఒకటి ఒకటి, రెండు 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 రెండు, మూడు 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 అంటూ కార్పొరేట్ కళాశాలల ప్రలోభాలు అంతకంతకు పెరుగుతూనూ ఉన్నాయి. హాయిగా రావాల్సిన మార్పులని, నేర్చుకోవాల్సిన పాఠాలని మార్పులు శాసించేస్తున్నాయి. ఒక దశాబ్ద కాలంగా బోలెడని మార్పులు వచ్చేసాయి. మార్కుల ప్రవాహంలో జీవితాన్ని ఆస్వాదించే లక్షణం కొద్ది కొద్దిగా సన్నగిల్లిపోతూ ఉంది. అలా 10వ తరగతి అయిందో లేదో 4 రోజులు సెలవులైనా తీసుకుందే ఇంటర్మీడియట్ తరగతులు ఐఐటి క్లాసులు మొదలైపోతున్నాయి. మార్కులు రావాలంటే కాస్తంత ముందే మేల్కోవాలి. ర్యాంకులు రావాలంటే, కాంపిటీషన్లో నెగ్గుకు రావాలి అంటే ఆ మాత్రం ముందుండాలి అని తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఈ ర్యాంకులు మార్కుల హడావుడే అంతకంతకు ఒత్తిడిని పెంచుతూ ఉంది. కార్పొరేట్ కాలేజీల ఊకదంపుడు చర్యలతో తల్లిదండ్రులు మనస్తత్వాన్ని కొద్ది కొద్దిగా మార్చేసి తమ ఊబిలోకి లాగుతున్నాయి. ర్యాంకులు వస్తేనే జీవితం అనే స్థాయి వరకు తీసుకెళ్లిపోయాయి. రోహిత్ అనే అబ్బాయి అండి, మా ఇంటి దగ్గర ఇంటర్మీడియట్ ఈ ఏడాది అయిపోయింది. ఐపీఈలో మంచి మార్కులే వచ్చాయి. ఇంజనీరింగ్ సీట్ కోసం రాసే ఎగ్జామ్స్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంకా ప్రయత్నం చేయడానికి చాలానే అవకాశాలున్నా ఆ వైపు కూడా దృష్టి సారించకుండా తీవ్ర నిరాశలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తంగా ఉండటంతో అతి కష్టం మీద ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇటీవలి కాలంలో అనేక సంస్థలు సర్వేలు చేసి మార్కులు ర్యాంకులు తెలివితేటలకు ఉద్యోగాలకు కొలమానం కానే కాదు అని తేల్చి చెప్పేస్తున్నాయి. ఒత్తిడి లేని వాతావరణంలో కష్టపడ్డ విద్యార్థుల సక్సెస్ స్టోరీస్ ని పరిచయం చేస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత 2-3 ఏళ్లకే ఐఐటి విద్యార్థులతో పోటీ పడి అంతకంటే ఎక్కువగానే జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఏ ఒత్తిడి లేని వాతావరణంలో ర్యాంకుల రగడను పక్కన పెట్టి ఇష్టంతో కష్టపడి కాంపిటేటివ్ పరీక్షల్లో నెగ్గుకొస్తూ గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాపుతున్న చాటుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒత్తిడి చదువులకు దూరంగా ర్యాంకుల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మార్పుల మూసకు కాస్త దూరం జరిగి చక్కగా పాఠ్య పుస్తకంలోకి స్వేచ్ఛగా విహరించమని చెప్తున్నారు వైద్య నిపుణులు, విద్యావేత్తలు. పాటిద్దాం మరి, అట్లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా సరే. ఆర్కిటిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాలకి మధ్య ఉంది గ్రీన్లాండ్. ఇది ప్రపంచంలోని అతి పెద్ద దీవి. 20 లక్షలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే జనాభా కేవలం 1 లక్షలోపే. అతి తక్కువ జనసాంద్రతకు కారణం ఇక్కడి భూభాగంలో 85% మంచుతో కప్పబడి ఉండడమే. వేసవిలో వెళ్లడానికి అనువైన విదేశీ ప్రాంతంగా గ్రీన్లాండ్ ప్రాచుర్యం పొందింది. ఈ ద్వీపానికి రాజధాని నూక్ పట్టణం. గ్రీన్లాండ్ లో తిమింగలాలను వీధుల్లోంచి హోటల్ గదుల్లోంచి చూడొచ్చు. సముద్ర తీరానికి వచ్చే వీటిని చూసేందుకు పర్యాటకులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పడవల్లో సముద్రంలోకి వెళ్లి తిమింగలాలను చూసొస్తారు. బ్లూ వేల్, ఫిన్ వేల్, స్పర్మ్ వేల్ ఇలా అనేక రకాల తిమింగలాలు అక్కడ సముద్రంలో జీవిస్తున్నాయి. ఇంకా సీల్స్, వాల్రస్లు వంటి అరుదైన జీవుల్ని గ్రీన్లాండ్ సముద్రంలో చూడొచ్చు. ఒక్క సీల్ జంతువులే 20 లక్షలున్నాయని ఒక అంచనా. తూర్పు ఉత్తర గ్రీన్లాండ్ లో అరుదైన ఎలుగుబంట్లు, పోలార్ బీర్స్ జీవిస్తున్నాయి. ఇక్కడ మంచు మీద కుక్కల్లాగే స్లెడ్జ్ బళ్ల మీద ప్రయాణం మధురమైన అనుభవాన్ని ఇస్తుందిట. తర్వాత 2 వరుసల్లో వరుసకి 6 కుక్కలు కలిసి ఓ స్లెడ్జ్ ని లాగుతాయి. కొన్ని గంటల నుంచి కొన్ని వారాల పాటు స్థానిక టూరిస్ట్ కేంద్రాలు స్లెడ్జ్ రైడ్స్ ని ఏర్పాటు చేస్తాయి. స్నో స్కూటర్స్ ఉన్న చాలా ప్రాంతాల్లో వాటికి అనుమతి లేదు. స్థానికులకు స్లెడ్జ్ ని నడపడమే జీవనాధారం. ఈ ద్వీపంలోని మరో అద్భుతం, 2 నెలల పాటు ఇక్కడ సూర్యాస్తమయం ఉండదు. మే నుంచి జూలై వరకు అక్కడ సూర్యుడు అస్తమించడు. ఆ సమయంలో 24 గంటలు వెలుగుంటుంది. అర్ధరాత్రి సూర్యుని చూడగలగడం కేవలం ఒక్క గ్రీన్లాండ్ లోనే సాధ్యం. చిన్న విమానాల్లో ప్రయాణిస్తూ గ్లేషియర్స్ ని చూడటం, గ్రీన్లాండ్ కి క్రూజ్ లో ప్రయాణం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ట్రెక్కింగ్, మౌంటనీరింగ్, యాంగ్లింగ్ అంటే చేపలు పట్టడం, కాయాకింగ్ అంటే బోటింగ్ వంటి క్రీడలు పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ దేశానికి వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. అక్కడి జనాభా కన్నా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారట. చింత చెట్టు గురించి తెలుసా అండి మీకు? ప్రకృతి వనరుల్లో మనకి నిత్యం ఉపయోగపడే వృక్ష సంతతిలో చింత చెట్టు ఒకటి. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, పళ్ళు, కాండం అన్ని భాగాలు మనకు నిత్యం ఉపయోగపడతాయి. సుమారు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. చింతాకుల్లో 10 నుంచి 40 చిన్న ఆకులు ఉంటాయి. ఈ చెట్టుకు ఎండాకాలంలో కాయలు కాస్తాయి. చింత చెట్టు ఉండే చింతే అంటే ఇంట్లో ఉంటే కనుక చింతే ఉండదు అంటారు పెద్దలు. దీని నుంచి చింత చిగురు, చింత పువ్వు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, చింతపండు వస్తాయి మనకి. ప్రతిరోజు వండే ఆహార పదార్థాల్లో చింతపండుకి ప్రత్యేక స్థానం ఉంది. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చళ్లలో దీన్ని ఉపయోగిస్తారు. చింత చిగురు పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఆహా, లొట్టయండి ఒకసారి, ఎంత బాగుంటుంది కదా అసలు. అంతేకాదు చింత చిగురిని మాంసంలో, ఎండు చేపలు, రొయ్యల్లో వేసి వండితే కూడా చాలా బాగుంటుంది. చిగురిని వైద్యపరంగా కూడా ఉపయోగిస్తారు. చింతపండు కొన్ని ప్రాంతాల్లో కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. చింతపండు గుజ్జు మధ్యలో ఉండే గట్టి చింత పిక్కల్లో ఎక్కువగా జిగురుంటుంది. గతంలో సినిమా పోస్టర్లు అంటించడానికి చింత పిక్కల పిండితో చేసిన జిగురిని వాడేవారట. చింతకలప ఎరుపు రంగులో దృఢంగా ఉంటుంది. అందువల్ల ఇంటి సామాన్ల తయారీలో కలపగా ఉపయోగిస్తారు. చింతకలపను ముఖ్యంగా వంట చెరుగ్గాను కూడా ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీల్లో వీటి ఉపయోగం ఎక్కువ. ఈ చెట్లని రోడ్ల కిరువైపులా నీడ కోసం నాటుతారు. చింత చెట్టు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూసారా? తెలుసుకోండి దాని గురించి కూడా. అమ్మ వండే పులుసులు, సాంబార్లు, పచ్చళ్ళు, కూరలు తినేయడం కాదు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి దాని బేస్ ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్, చలిలో బయటికి వెళ్ళాలి అంటేనే తటపటాయిస్తుంటాం కదండి చాలా మంది మనం. మరి వృద్ధాప్యంలో మంచు ప్రదేశంలో జీవించడం అంటే ఒక సాహసం అని చెప్పాలి. అలాంటి ఒక మారుమూల ప్రదేశంలో నివసిస్తోంది ల్యూబోవో మొరఖ్లోవా. ఆవిడ పేరండి అది, 76 ఏళ్ళు ఆవిడికి. 7 పదుల వయసులో ఆమె తన పనుల్ని తాను చేసుకోవడమే కాదు, మంచుతో పేరుకుపోయిన ఒక ద్వీపంలో తను ఒంటరిగా జీవించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ల్యూబోవ్ అక్కడ ఎలా జీవనం కొనసాగిస్తోంది అంటే, బైకాల్ సైబీరియా ప్రాంతంలోని అతిపెద్ద మంచునీటి సరస్సు, బైకాల్ అనేది ఆ సరస్సు పేరు. ఈ సరస్సుకి అతి సమీపంలోనే ఉంది ఓల్కాన్ ద్వీపం. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద మంచునీటి సరస్సును ఆనుకుని ఉన్న ద్వీపంగా కూడా ఓల్కాన్ కి పేరుంది. సంవత్సరం మొత్తంలో దాదాపు 5 నెలలు మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇక ఇక్కడ జనావాసాలు ఊసే వినపడదు. కొన్నేళ్ల క్రితం ఈ ద్వీపంలో అక్కడక్కడ కొన్ని నివాసాలు కనిపించినా పెద్ద ఎత్తున అక్కడ మంచు పేరుకుపోతుండడంతో క్రమేపీ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేసారంత. అయితే ల్యూబోవ్ తన భర్త మాత్రం ఈ ద్వీపాన్ని విడిచిపెట్టలేదు. టెక్నాలజీ ఇంజనీర్ గా పనిచేసిన ల్యూబోవ్ తన భర్త ఇద్దరు ఈ ద్వీపంలోనే తమ రిటైర్మెంట్ వేడుకని జరుపుకున్నారు. అయితే 2011లో తన భర్త చనిపోవడంతో ల్యూబోవ్ ఒక్కదే ఈ ద్వీపంలో నివసించాల్సి వచ్చింది. తన బంధువులందరూ ఈ ద్వీపాన్ని వదిలేయమని సలహా ఇచ్చారు. అయితే ఆమె ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదుట, ఎందుకంటే తన బాల్యం తాలూకు మధుర జ్ఞాపకాలన్నీ ఈ ప్రదేశంతోనే ముడిపడి ఉన్నాయి. బైకాల్ నది ఒడ్డున ఉన్న టొగట్ అల్స్ ప్రాంతంలో తన కుటుంబం నివాసం ఉండేది. కుటుంబంలో తనే ఆఖరమ్మాయి, తండ్రి అటవీ సంరక్షుడిగా పనిచేస్తుండేవాడు. తండ్రితో కలిసి ప్రయాణిస్తూ చాలా విషయాలు తెలుసుకుంటాను. ఇక అమ్మకు కూడా సహాయంగా ఉండేది. ప్రస్తుతం ఆమె 7 పదుల వయస్సులో ఉన్న తన పనులన్నీ తానే చేసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. కలప కోసం కట్టెలు కొట్టడం, ఆహార పదార్థాలు కొని తెచ్చుకోవడం లాంటివన్నీ వేసవిలో తను చేసే పనులు. ఇక చలికాలంలో ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ల్యూబోవ్కు స్కేటింగ్ కూడా వచ్చు. 7 ఏళ్ల వయసులో తన తండ్రి వద్ద స్కేటింగ్ ని కూడా నేర్చుకుంది. స్కేటింగ్ చేస్తూనే బైకాల్ సరస్సు దగ్గరికి వెళ్ళి రోజు మంచినీటిని తెచ్చుకుంటుంది. అంతేకాదు ఈవిడ కొన్ని కుక్కలు, పిల్లులు, ఆవులు, గొర్రెల్ని కూడా పెంచుకుంటుంది. వాటికి కావలసిన గ్రాసాన్ని కూడా తానే సమకూరుస్తుంది. అసలు వీటి వల్లే తనకు ఒంటరితనం తెలియకుండా పోతోంది అంటుంది ల్యూబోవ్. అవి కనిపించకుండా పోతే స్కేటింగ్ చేసుకుంటూ వాటిని వెతికి పట్టుకొస్తుంది కూడా. గడ్డ కట్టిన మనసులో ఇలా తన పనులన్నింటినీ స్కేటింగ్ ద్వారా చేసుకుపోవడం ఇప్పుడు ఎంతో మందిని ఆశ్చర్యపరిచే విషయం. ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ తన హాబీ. కొన్ని పోటీల్లో పాల్గొని బహుమతుల్ని కూడా గెలుచుకుందండోయ్. ఖాళీ సమయంలో బొమ్మలు తయారు చేయడం అల్లికలతో గడిపేస్తుంది. వేసవి కాలంలో ల్యూబోవ్ ను చూసేందుకు తన మనవాళ్ళు, కొడుకులు వచ్చిపోతుంటారు. తను కూడా బంధువుల ఇళ్లకు వెళ్ళి వస్తుంటుంది. మరి ల్యూబోవ్ ఇలా ఒంటరిగా బతకడానికి తన మనోధైర్యమే కారణం. అసలు ల్యూబోవ్ గురించి బయట ప్రపంచానికి తెలియడానికి కారణం తన మిత్రురాలు అలెక్సే వాస్కో. ల్యూబోవ్ జీవన శైలికి సంబంధించిన ఒక వీడియోని ఆమె ఆన్లైన్ లో పోస్ట్ చేసింది. అంతే, ఇది చూసిన మీడియా ఆమె ఇంటర్వ్యూ కోసం ల్యూబోవ్ వద్దకు పరుగులు తీసింది. ఏదేమైనా ఈ వయసులో ల్యూబోవ్ ఒంటరి ప్రయాణం వృద్ధాప్యంలో ఉన్న ఎంతో మందికి ఉత్తేజాన్ని ఇవ్వాలి అని మనము కోరుకుందాం. ఇవాల్టి ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకున్నాను ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 32, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.